ఆదికాండము 5:21-24 వరకు ఉన్నటువంటి పాఠ్య భాగం నేను చదువుతాను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుష్యలను కనెను. హానోకు మెతుష్యలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. హానోకు దేవుడితో నడిచినటువంటి గొప్ప అనుభవం ఉండింది. ఆ అనుభవాన్ని గురించి దేవుడు చాలా విషయాలు బైబిల్లో రాయించాడు. ఆదికాండం 5వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అది ఒక డెత్ చాప్టర్, మృతుల అధ్యాయం. అక్కడ ఒక మనిషి 2 సంవత్సరాలు బ్రతికి అప్పుడతడు మృతి పొందెను అని రాయబడింది. అలా అనేకుల గురించి అప్పుడతడు మృతి పొందెను అని రాయబడినటువంటి అధ్యాయంలో హానోకు గురించి రాయబడి అతడు దేవునితో నడిచెను కనుక అతడు లేకుండా కొనిపోబడెను అని రాయబడింది. అందరూ మరణానికి అప్పగించబడినటువంటి అధ్యాయంలో ఒక వ్యక్తి మాత్రం దేవుడితో నడిచాడు కనుక అతడు మరణాన్ని అనుభవించకుండా, మరణాన్ని ఎదుర్కోకుండా దేవుడు అతన్ని పైకి తీసుకుపోయాడు. అది చాలా అసాధారణమైనటువంటి విషయం, ఒక గొప్ప విశిష్టతతో కూడినటువంటి విషయం. హానోకు దేవుడితో నడిచెను అనేటువంటి మాటలు మనకు వినడానికి చదవడానికి చాలా సామాన్యంగా కనిపించవచ్చు, కానీ అవి నిజంగా దేవుని యొక్క దృష్టితో మనం చూస్తే అసాధారణమైనటువంటి అద్భుతమైనటువంటి మాటలని మనం గుర్తుంచుకోవాలి. ఆ అధ్యాయంలో మీరు గమనిస్తే చాలా మందికి 2 ఏండ్లు దేవుడిచ్చాడు. జల ప్రళయానికన్నా ముందు వారు 100 సంవత్సరాలు బ్రతికేవారు. ఆ మనుషులందరికీ లేనిది, హానోకు ఒక్కడికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే వారికి దేవుడిచ్చినటువంటి సంవత్సరాలను వారు బ్రతికి చచ్చిపోయారు. కానీ హానోకు దేవుడిచ్చినటువంటి సంవత్సరాలలో హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి నీవు ఒకటి గుర్తించాలి, నీ వయసు ఎంతో నాకు తెలియదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సంవత్సరాలను నీ కొరకు ఖర్చు పెట్టుకుని బ్రతికి ఒక రోజున బకెట్ తన్నేటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావో, లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి సంవత్సరాలు, మాసాలు, వారాలు, దినాలు, గడియలు, నిమిషాలు, సెకండ్లు ఆయనతో నడిచి ఆయన కొరకు జీవించేటువంటి జీవితం కొరకు నీవు ఆశపడుతున్నావో, ఒకసారి రాత్రికాల సమయంలో నీవు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. హానోకు అంటే డెడికేటెడ్ అని అర్థం, ప్రతిష్ఠింపబడిన అని అర్థం. ఆయన పేరు, ఆయన ప్రవర్తన చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. చాలా మందికి పేరుకు ప్రవర్తనకు పొంతన ఉండదు. వారి పేరు ఒకటి, వారి ప్రవృత్తి ఒకరి. కానీ ఇక్కడ హానోకు మాత్రం సార్థక నామధేయునిగా మనకు కనిపిస్తాడు. ఆయన ప్రతిష్ఠింపబడినటువంటి వానిగా, ప్రభు చేత దీవించబడినటువంటి వ్యక్తిగా ఆయన జీవిత కాలంలో ఎక్కువ శాతం 365 సంవత్సరాలు బ్రతికితే 300 సంవత్సరాలు దేవుడితో నడిచినట్లు మనకు కనిపిస్తాడు. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు మీరు గమనిస్తే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుతో 3 గంటలు నడవడం కష్టంగా ఉంది, 3 రోజులు నడవడం కష్టంగా ఉంది, 3 వారాలు నడవడం కష్టంగా ఉంది, 3 మాసాలు నడవడం కష్టంగా ఉంది, 3 సంవత్సరాలు అతడు విశ్వాసంలో ఉన్నాడంటే గ్రేట్ అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచాడని బైబిల్ మనకు బోధిస్తోంది. కొంతమందికి వెంటనే ఒక సందేహం వస్తోంది, అదేంటంటే అందరూ దేవుడితో నడవగలరా, అందరూ దేవుడితో నడవలేరేమో కదా అనేటువంటి ఆ సందేహం కొంతమందికి వస్తూ ఉంటుంది. బైబిల్ మనకు నేర్పించేటువంటి ఒక తిరుగులేని సత్యం ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ఒకే రకంగా ప్రేమిస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒకే రకమైనటువంటి ఆధిక్యతనిచ్చాడు, ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు 1800 జాన్ ఫ్లెచర్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన ఎంత గొప్ప భక్తుడంటే ఆ రోజుల్లో మెథడిస్ట్ మూవ్మెంట్ ని స్థాపించినటువంటి జాన్ వెస్లీ భక్తుడు ఆయన్ని చాలా గొప్పగా గౌరవించేవాడు. జాన్ వెస్లీ అనుకునేవాడంట, ఒకవేళ నేను ముందు చనిపోతే ఈ మెథడిస్ట్ మూవ్మెంట్ ని ముందుకు తీసుకుపోయేటువంటి నాయకుడిగా జాన్ ఫ్లెచర్ ని చేయాలి అని అనుకునేవాడు. ఆ జాన్ ఫ్లెచర్ కి ఒకే ఒక చిన్న ఇబ్బంది ఉండేది. ఆ ఇబ్బంది ఏంటంటే ఆయన చాలా 5 సంవత్సరాలు పెళ్లి చేసుకోలేదు. ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పెళ్లి చేసుకొని నేను భర్తనైతే, పెళ్లి చేసుకొని నేను తండ్రినైతే ఆ బరువు బాధ్యతలు నా మీద పడతాయి కనుక నేను దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండలేనేమో, నేను దేవునితో నడవలేనేమో అనేటువంటి సందేహంతో ఆయన పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. ఒక రోజున ఆయన తన దిన ధ్యానములో బైబిల్ తెరిచినప్పుడు హానోకు గురించి ఆయన చదివాడు. ఆదికాండం 5:22 ఆయన చదివినప్పుడు దేవుడు జాన్ ఫ్లెచర్ తో మాట్లాడాడు. అక్కడ ఏమని రాయబడింది? హానోకు మెతుష్యలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది. ఎప్పుడైతే దేవుడు తన వాక్యంలో ఒక గొప్ప మాదిరిని ఆ జాన్ ఫ్లెచర్ అనేటువంటి భక్తుడికి చూపించాడో అప్పుడు ఆయనకు కనువిప్పు కలిగింది. ఆయన అనుకున్నాడంట, ఓహో అంటే ఒక మనిషి పెళ్లి చేసుకుని కూడా దేవుడితో నడవచ్చు, ఒకడు తండ్రిగా మారి కుమారులను కుమార్తెలను కంటూ కూడా దేవుడితో నడవచ్చు, ఒకడు కుటుంబాన్ని కలిగి లోకంలో సంసారాన్ని చేసుకుంటూ కూడా దేవుడితో నడవచ్చు అని వెంటనే ఎప్పుడో తాను ప్రేమించినటువంటి అమ్మాయిని పోయి పెళ్లి చేసుకున్నాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏనో నా ప్రియ సహోదరి సహోదరుడా, అది నాకేం నేర్పించిందో తెలుసా? అదేంటంటే నీవు యవనస్తుడు అవ్వచ్చు, నీవు మధ్య వయస్కుడు అవ్వచ్చు, నీవు వృద్ధుడు అవ్వచ్చు, నీకు కుటుంబం ఉండొచ్చు, నీకు కుటుంబం లేకపోవచ్చు. దేవుడు క్రీస్తులో నిన్ను ఏ రకంగా పిలిచాడో ఆ పిలుపులో నీవున్నప్పుడు నీవు ప్రభు అయినటువంటి దేవుడితో నడిచేటువంటి యోగ్యతను కలిగి ఉంటావు, నీవు ఇష్టపడితే, నీవు కోరుకుంటే. సో దేవుడితో నడుచుట అనేది కేవలం కొంతమందికి మాత్రమే ఇచ్చినటువంటి ఆధిక్యత కాదు, అది ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత. దేవుడితో నడుచుటలో ఏముంది? మామూలుగా వాక్ అనేటువంటి పదం, నడుచుట అనేటువంటి పదంలో బైబిల్ మనకి ఇచ్చేటువంటి అర్థం ఏంటంటే అది మన జీవన విధానాన్ని, మన జీవన శైలిని సూచిస్తోంది. ఒక మనిషి బ్రతుకుటను బైబిల్ నడుచుట అని చెప్తోంది. సో దేవుడితో నడుచుట అంటే దేవుడితో బ్రతుకుట, లేకపోతే తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని బ్రతుకుట, లేక తన జీవితాన్ని దేవుని యొక్క హయాంలో, దేవుని యొక్క ఆధీనంలో పెట్టుకొని ఆయన చేత అదుపు చేయబడుతూ బ్రతుకుట, లేకపోతే జీవితం అంతటిని దేవునికి కేటాయించి దేవుని కొరకే జీవించుట, దాన్ని దేవునితో నడుచుట అని అంటారు. దేవునితో మనం ఏ ప్రకారం నడవగలం? దేవుని వాక్యంలో అనేక విషయాలు మన కొరకు రాయబడ్డాయి. కొన్నింటిని క్లుప్తంగా నేను మీ మనసులో వేసే ప్రయత్నం చేస్తాను. మొదట మనం దేవుడితో నడుచుకోవడానికి మనకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, వి మస్ట్ బి రికన్సైల్డ్ టు గాడ్. దేవునితో మనం సమాధాన పడాలి, దేవుడితో మనం సంధి చేసుకోవాలి. బైబిల్ మనకు బోధించేటువంటి విషయము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కనుక మనకు దేవుడికి మధ్యలో ఒక అడ్డం వచ్చేసింది. అది యెషయా 59:2 ప్రకారము మన పాపములు ఆయనకు మనకు మధ్యలో అడ్డుగోడగా తయారైపోయాయి. దాన్ని బట్టి మనము దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండలేదు, దాన్ని బట్టి దేవుడితో సహవాసం చేయలేము, దాన్ని బట్టి మనం దేవుడు దాచిపెట్టినటువంటి స్వాస్థ్యమును అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. సో ఎప్పుడైతే మనం దేవుడితో సమాధాన పడతామో అప్పుడు దేవుడితో మనకు సంబంధం ఏర్పడుతుంది, దేవుడి సహవాసములోనికి వస్తాము, దేవుని సంకల్పము చొప్పున దేవుడితో దినదినం నడుచుకునేటువంటి యోగ్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హానోకు కూడా అలాంటి ఒక సమయము, సందర్భం వచ్చినట్లు ఆదికాండం 5:5 మనం చూస్తున్నాం. 22 అంటోంది, హానోకు మెతూషెలను కనిన తరువాత 300 దేవుడితో నడుచుచు అని రాయబడింది. అంటే అంతకు మునుపు 65 హానోకు మనవలే లోకంలో ఒక మనిషి ఎలా పుట్టి ఎలా పెరిగి ఏ ప్రకారం ప్రవర్తించి బ్రతుకుతాడో ఆ ప్రకారమే హానోకు కూడా బ్రతికాడు. 65 హానోకు మెతూషెల పుట్టినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకత రీతిలో ఆయనను దర్శనమిచ్చి ఆయనకు ఒక ప్రత్యక్షతనిచ్చినప్పుడు అప్పుడు హానోకు కనువిప్పు కలిగింది, అప్పుడు హానోకు దేవుని వైపు మళ్ళాడు, అప్పుడు హానోకు మారు మనసు పొందాడు, అప్పుడు హానోకు దేవుడితో చేతులు కలిపాడు, దేవునికి తన సమస్తాన్ని దారపోసి ఆయనతో నడవడం ప్రారంభించాడు. అంతకు మునుపు హానోకు ఏ ప్రకారం బ్రతికాడు అంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, అతను కూడా మన వంటి స్వభావము గలవాడే. మనందరం ఏ రకంగా బ్రతికామో దాని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 ఈ ప్రకారం రాయబడింది. 2-3 నేను చదువుతాను, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి వచనాలు అవి. మీరు వాటిని చేయొచ్చు, వేటిని? 1 ఉంది, అపరాధములు పాపములు. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమి అని బైబిల్ మనకు చెప్తోంది. సో మనిషి లోకములో పుట్టినప్పుడు, మనిషి పెరగడం మొదలు పెట్టినప్పుడు మనిషికి అనేక రకాలైనటువంటి కోరికలు పుడతాయి. ఆ మనిషి ప్రపంచ ధర్మాన్ని అనుసరించి జీవిస్తాడు, యుగములో ఉన్నటువంటి విధానాన్ని అనుసరించి బ్రతుకుతాడు. లోకములో మనుషులకు ఉన్నటువంటి జీవన విధానాలను, మనుషులకు ఉన్నటువంటి ఆలోచన పందాలను మనిషి అనుసరించడం మొదలు పెడతాడు. సో హానోకు కూడా తన చుట్టూ ఉన్నటువంటి పాపిస్టు లోకప్పు అనుసరించి ఆ ప్రకారం బ్రతకడం మొదలు పెట్టాడు. ఈ రాత్రి నీవు ఒకసారి ఆలోచించు, నీవు అన్య కుటుంబంలో పుట్టినా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, నీవు క్రైస్తవ సంఘములో ఉన్నా కూడా నీవింకా ప్రభు యొక్క ధర్మ ప్రకారం బతకకుండా ప్రపంచం యొక్క ధర్మం ప్రకారమే బ్రతుకుతూ ఉంటే నీవింకా దేవుడితో సమాధాన పడలేదు. మనిషికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటో తెలుసా? తన యొక్క శరీరానికి ఉన్నటువంటి కోరికలు, తన మనసుకు ఉన్నటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి తన సమయాన్ని, తన సామర్థ్యాన్ని, తన ధనాన్ని, తన జీవితాన్ని, సమస్తాన్ని ఖర్చు పెట్టేసుకుంటాడు. వాడిని తన పోలికలో, తన స్వరూపమందు సృష్టించినటువంటి దేవుణ్ణి, వాణ్ణి ప్రేమించినటువంటి దేవుణ్ణి, వాణ్ణి తన కుమారుణ్ణి కలవరికి పంపి ఆయన యొక్క శిలువ మరణము, భూస్థాపన, పునరుత్థానం ద్వారా విమోచించినటువంటి దేవుణ్ణి వాడు పట్టించుకోకుండా, ఆయన కోరికల గురించి ఏమాత్రం ఆలోచించకుండా, తన శరీరానికి, మనసుకు ఉన్నటువంటి కోరికలను నెరవేర్చుకోవడంలోనే వాడి జీవితాన్ని వాడు గడుపుతాడు. అలాంటి స్థితిలో మనిషి ఉన్నప్పుడు వాడు స్వభావ సిద్ధంగా దేవుని యొక్క ఉగ్రతకు, అంటే దేవుని యొక్క కోపానికి గురవుతూ ఉన్నాడు. నవి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, ఎవరైతే ఇంకా పాపములో ఉన్నారో వారు దేవుని కృపకు పాత్రులు కారు, వారు దేవుని యొక్క కోపానికి పాత్రులు. ఎప్పుడైతే వారు పాపము నుండి ప్రభు అయిన యేసు వైపు తిరుగుతారో అప్పుడు వారు కోపము నుండి యేసు క్రీస్తు యొక్క కృపలోనికి తీసుకురాబడతారు. ఆ పని హానోకు జీవితంలో ఆయన 65 సంవత్సరంలో ఉన్నప్పుడు జరిగింది. నీ జీవితంలో నీవిప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు గల వ్యక్తివో నాకు తెలీదు, నీ జీవితంలో ఆ పని జరిగిందా ఒకసారి ఆలోచించు. అది జరగాలంటే ఏం చెయ్యాలి అని నీవు అనుకుంటూ ఉండొచ్చు. నీ పాపాన్ని నీవు గుర్తించి, నీ పాపము కొరకు ఆ ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని గ్రహించి, నీ పాపములతో ప్రభు పాదాలు పట్టుకొని ప్రాధేయపడి పశ్చాత్తాపంతో వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నిన్ను కనికరిస్తాడు, ఆయన నీలో కార్యం చేస్తాడు, ఆయన కార్చిన రక్తములో నిన్ను కడిగి శుద్ధీకరిస్తాడు, అసలు నీ బ్రతుకులో ఎన్నడూ పాపము చేయనట్లు నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు. అది దేవునితో సమాధాన పడుట. కొలసీ 1:20 దేవుడు అంటున్నాడు, క్రీస్తు తన సిలువ రక్తము చేత మనిషికి దేవుడికి మధ్యలో సంధి చేశాడు. దేవుడు ప్రతి ఒక్కరిని తనతో సమాధాన పడునట్లు ఆయన కోరుకున్నట్లు అక్కడ రాయబడింది. హానోకుకు దేవుడు ఆ ప్రత్యక్షతనిచ్చినప్పుడు హానోకు దేవుడుకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మెతూషెలా అనే పదానికి ఒక అర్థం ఉంది. కుమారుడు పుట్టినప్పుడు ఆయనకు కనువిప్పు వచ్చింది. ఆ అర్థం ఏంటంటే అతడు చనిపోయినప్పుడు అది వచ్చును, లేక అతడు చనిపోయినప్పుడు అది పంపబడును. నా మీరు అడగొచ్చు, అతడు చనిపోయినప్పుడు ఏమొస్తుంది అని. అతడు చనిపోయినప్పుడు జల ప్రళయం వస్తుంది అని దేవుడు ఏ రకంగా చెప్పాడో నాకు తెలియదు, కానీ హానోకుకు చెప్పాడు, నీకు కుమారుడు పుట్టాడు, ఈ కుమారుడు ఒక రోజున చనిపోతాడు, ఈ కుమారుడు ఎప్పుడైతే చనిపోతాడో ఆయన చనిపోగానే జల ప్రళయం భూమి మీదకి వస్తుంది, భూమిని అంతటిని తుడుపు పెట్టేస్తుంది. ఎవరైతే నా నామమున విశ్వాసం ఉంచి నిందా రైతులుగా బ్రతుకుతారో వారు మాత్రమే జల ప్రళయములో భద్రంగా రక్షణ పొందుతారని దేవుడు చెప్పాడు. సో వెంటనే హానోకు దేవుణ్ణి నమ్మాడు, తన జీవితాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక రకాలుగా సువార్త సభల ద్వారా, టెలివిజన్ ద్వారా, పత్రికల ద్వారా, ఇంకా సీడీల ద్వారా, పాడ్కాస్ట్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రాక తరువాత రాబోయేటువంటి గొప్ప తీర్పు గురించి, ఆ తరువాత ఉన్నటువంటి నిత్య అగ్ని గుండాన్ని గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నా కూడా చాలా మంది పట్టించుకోకుండా బ్రతుకుతున్నారు. ఒకవేళ ఈ రాత్రి నీవు అలాంటి స్థితిలో ఉంటే, హానోకు లాగా నీవు కూడా మారు మనసు పొందితే నీకు చాలా మేలు. కొంతమంది ఇంకో రకంగా ప్రవర్తిస్తారు. ఒకప్పుడు ఒక ముసలాయన ఒక సముద్ర తీరములో పోతూ ఉంటే ఆయనకు ఒక అద్భుత దీపం దొరికిందంట. అద్భుత దీపం, మనం చిన్నప్పుడు స్టోరీ చదివే ఉంటాం, అల్లాదిన్ కా చిరాగని. సో అద్భుత దీపం తొరిగినప్పుడు అలా 2 చేతులతో ముట్టుకోగానే పుష్న దానిలో నుండి ఒక భూతం పైకొచ్చింది. ఆ భూతం వచ్చి నిలబడి వాడితో చెప్పిందంట, నీవు ఎన్నో సంవత్సరాలుగా దీంట్లో బంధింపబడినటువంటి నన్ను విడుదల చేశావు, ఓ నరుడా నీ కోరికేంటో చెప్పు, నేను తీరుస్తాను అన్నప్పుడు వాడు మొదట షాక్ తిన్నాడు. ఆ భూతాన్ని చూసిన తర్వాత నిమ్మలంగా మారిన తర్వాత అన్నాడంట, నాకు ఒక అన్న ఉన్నాడు, వాడు ముసలివాడైపోతున్నాడు, 30 సంవత్సరాల క్రితం వాడికి నాకు జగడం అయింది, అప్పుడు వాడు నన్ను తిట్టాడు, ఇక అప్పటి నుండి వాడు నాతో మాట్లాడట్లేదు, వాడు నన్ను క్షమించలేదు, నీవు నాకు చేయాల్సినటువంటి సహాయం, తీర్చాల్సినటువంటి కోరిక ఒకటే, నా అన్న నన్ను క్షమించేటట్టు చెయ్యి అన్నప్పుడు వాడు ఒక చిటిక వేశాడంట, అని వెంటనే నీ అన్న నిన్ను క్షమించేశాడని చెప్పి ఆ భూతం ఈ ముసలోడితో అంటున్నాడంట, ఇంతకీ నా లైఫ్ లో నేను ఎంతో మందిని చూశాను, నేను నీ కోరికేంటో చెప్పు అనగానే చాలా మంది డబ్బు అడిగారు, చాలా మంది పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టమన్నారు. నీవేంటి వింతగా నా అన్న నన్ను క్షమిస్తే చాలని అడుగుతున్నావు? ఎందుకలా అడుగుతున్నావు? నీవు ముసలోడి అయిపోయి తొందరగా చచ్చిపోతావు అనేటువంటి ఉద్దేశంతో అట్లా అడుగుతున్నావా అని భూతం వాడిని అడిగితే వాడు పక్కపక్క నవ్వు అన్నాడంట. నేను ముసలోడిని అయిపోయి తొందరగా చచ్చిపోతున్నందుకు అట్లా అడగట్లేదు, మా అన్న ముసలోడైపోయాడు తొందరగా చచ్చిపోబోతున్నాడు, వాడి దగ్గర 300 కోట్లు ఉన్నాయి, వాడు చావక ముందు నన్ను క్షమించకపోతే ఎవడికో రాసిపోతాడన్నాడంట. సో వీడు క్షమాపణ ఎందుకు కోరాడు? అన్న ఆస్తికి వారసుడుగా ఉండడానికి. ఈనాడు చాలా మంది సభలకు వస్తారు, చాలా మంది సువార్త వింటారు, చాలా మంది మీటింగ్ ఎండ్లో ఆల్టర్ కాల్కి చెయ్యెత్తుతారు, ముందుకు వస్తారు. కారణమేంటి? చాలా మందికి ఉన్నటువంటి స్వార్థము చేత దేవుడితో సమాధాన పడుతున్నట్టు మనకు కనబడతారు. చాలా మందికి ఉన్నటువంటి అవసరాలను తీర్చుకోవడానికి ఆయనను ఒక ఆపదల మొక్కులవానిగా మాత్రమే చూసి ఆయన దగ్గరికి వస్తారు. కొంతమంది అయితే జల్ల జల్లా కన్నీరు కార్చేస్తారు, దాన్ని ఏమంటారు తెలుసా? క్రాకడైల్ టీయర్స్ అంటారు, ముసలి కన్నీరు అంటారు. దేవుడి సన్నిధిలో జలజలా కార్చేస్తుంటారు. వాడి ఇంటిలో వాడిని చూచి ఆడి భార్య పగలు రాత్రి జలజలా కన్నీరు కార్చేస్తుంటది. ఆడి చేష్టల్ని బట్టి, ఈమె ఇంటిలో ఈమె చేష్టల్ని బట్టి ఆయన జలజలా కన్నీరు కార్చేస్తుంటాడు. ఇంట్లో ఎప్పుడో ఉండడు, బయట బజార్లోనే తిరుగుతుంటాడు. కారణం ఏంటి? వారి బ్రతుకులో నిజంగా మార్పు లేదు, కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏదో సమాధాన పడినట్టు నటిస్తారు. అది నిజమైనటువంటి క్షమాపణ కాదు, అది నిజమైనటువంటి మారు మనసు కాదు. మనము నిజంగా సమాధాన పడాలి అంటే మన హృదయంలో పరివర్తన రావాలి. హానోకులో అలాంటిది వచ్చింది కనుక అతడు దేవుడితో నడిచాడు. నీ బ్రతుకులో కూడా అలాంటిది వస్తే నీవు దేవుడితో నడవడానికి పెద్ద కష్టం కానే కాదు. సో మొదట ప్రభుతో సమాధాన పడు, అప్పుడు ప్రభుతో సహవాసం చేస్తూ ఆయనతో నీ జీవితకాలం అంతా నీవు నడవచ్చు. ప్రూసియా దేశాన్ని ఫ్రెడరిక్ ద గ్రేట్ అనేటువంటి రాజు 46 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన దగ్గర చాలా మంది జనరల్స్ ఉండేవారు. ఒక జనరల్ అంటే ఒకసారి ఆయన కోపం వచ్చింది. ఒక రోజున జనరల్ ఆయన ముందు పడినప్పుడు చాలా గొప్ప మర్యాదతో ఆయనకు సల్యూట్ కొడితే రాజు వాణి వంక చూడకుండా వాడి నుండి వెనక్కి తిప్పేసుకున్నాడంట ముఖాన్ని. అలా తిప్పేసుకున్నప్పుడు ఆ జనరల్ ధైర్యం చేసి సాహసంతో ఈ మాట అన్నాడంట, రాజు గారికి నా మీద ఆ సేవకుని మీద కోపం తగ్గిపోయినట్టుంది, దాన్ని బట్టి మీకు నేను రుణస్థుడను అని వంగి అన్నాడంట. వెంటనే రాజు వెనక్కి తిరిగి అన్నాడంట, నాకు నీ మీద కోపం తగ్గిపోయిందని నీకెవడు చెప్పాడు? ఎప్పుడు చెప్పాడంటే కమాండర్ అన్నాడంట, నా రాజా, నా జీవితంలో నేను చూసింది ఏంటంటే మీరు మీ జీవితంలో ఎప్పుడు మీ శత్రువుకు మీ వీపు చూపలేదు. సో మీరు నాకు మీ వీపు చూపారంటే నన్ను మీ శత్రువుగా భావించట్లేదు అని నేను గుర్తించి మీకు కృతజ్ఞత చెప్పాను అన్నప్పుడు రాజు ఆ యొక్క కమాండర్ యొక్క సమయ స్ఫూర్తిని, వాడికి ఉన్నటువంటి హృదయ లక్షణాన్ని గుర్తించి ఆ రోజున కోపాన్ని తొలగించుకొని క్షమించాడంట. మన రాజుల రాజు, మన ప్రభువుల ప్రభు, ఆయన దగ్గరికి మనం నిజంగా పశ్చాత్తాప హృదయంతో వస్తే మనకు వీపు చూపడు. ఆయన మన కోసం దినమెల్లా చేతులు చాచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పిలుస్తున్నాడు, నీవెప్పుడు వస్తావా అని. ఆ తండ్రి ఇంటిలో నుండి చిన్న కుమారుడు ఆస్తి తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు, దారి తప్పిపోయాడు, తప్పుడు పాపాల్లో పడిపోయాడు. ఒక రోజున తిప్పల్లో పడినప్పుడు తెలుసుకొని అప్పుడు వెనక్కి వచ్చాడు. ఆ రోజున తండ్రి అతన్ని కౌగిలించుకున్నాడు అని ముద్దు పెట్టాడు. అతనికి ఉన్నటువంటి ఆ మురికి వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు తొడిగించి అతన్ని ఇంట్లో మరలా తన కుమారుడిగా అంగీకరించాడు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం పశ్చాత్తాపంతో యథార్థ హృదయంతో ప్రభు దగ్గరికి వస్తే పాపాన్ని క్షమిస్తాడు, మనల్ని ఆయన చేరదీసుకుంటాడు. మొదట మనం సమాధాన పడాలి. రెండవదేంటి? దేవునితో నడవాలంటే మొదట మనకు దేవుడి యందు నమ్మిక ఉండాలి, విశ్వాసం ఉండాలి. సో హానోకు దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఆయనతో తన జీవితాన్ని పంచుకోవడం మొదలుపెట్టినప్పుడు హానోకు ఏం చేశాడు? దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును ఉంచినట్లు దేవుని వాక్యం మనం గమనిస్తాం. ఎందుకంటే హానోకు పేరు హెబ్రీ 11:5-6 వచనాల్లో మనకు కనిపిస్తోంది. అక్కడ ఒక మాట ఉంది 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైనట అసాధ్యం. సో హానోకు విశ్వాసం కలవాడు, విశ్వాసమును బట్టి దేవుణ్ణి సంతోషింపజేశాడు, ఇష్టునిగా మారాడు. హానోకు యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే 100% ప్రభు మీద ఆధారపడ్డాడు. ఆయన ఉన్నాడని, తన దగ్గరికి వచ్చేటువంటి వారికి ఫలము దయచేయువాడని హానోకు నమ్మాడు. కనుక బేషరతుగా సందేహం లేకుండా తన జీవితం అంతటిని 100% దేవుని చేతుల్లో పెట్టేశాడు. తన కుటుంబాన్ని దేవుడి చేతుల్లో పెట్టేశాడు, తన భవిష్యత్తును దేవుడి చేతుల్లో పెట్టేశాడు, తన పిల్లల భవిష్యత్తును దేవుడి చేతుల్లో పెట్టేశాడు, తన కలలను, తన ఆశలను, తన ఆశయాలను, తన కోరికలను, తన్ను తాను సమస్తాన్ని దేవుడి చేతుల్లో పెట్టేశాడు. ప్రైజ్ ద లార్డ్. హానోకు ఒక పాట పాడొచ్చు, ఏంటో తెలుసా? ఆల్ టు జీసస్ ఐ సరెండర్, అంటే నా సమస్తము నీకిత్తును అనేటువంటి పాట. ఎందుకంటే సంపూర్ణంగా దేవుడి చేతుల్లో పెట్టేశాడు హానోకు. అలాంటి అనుభవం మనకుందా? ఎప్పుడైతే మనల్ని మనం సంపూర్ణంగా దేవుడి చేతుల్లో పెట్టేస్తామో అప్పుడు మనం దేవుడితో నడిచేటువంటి అనుభవంలోనికి వస్తాం. చాలా మంది తమ జీవితంలో దేవుణ్ణి కొంత నమ్ముతారు, అక్కడ కొంత నమ్ముతారు, ఇక్కడ కొంత నమ్ముతారు, కొన్ని సమయాల్లో నమ్ముతారు, కొన్ని సందర్భాల్లో నమ్ముతారు, మిగతా సమయాల్లో సందర్భాల్లో నమ్మరు. హానోకు దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నాడు, దేవుని యొక్క ఉన్నతత్వాన్ని తెలుసుకున్నాడు, దేవుని యొక్క ఉదార స్వభావాన్ని తెలుసుకున్నాడు. కనుక అనుకున్నాడు, నేను బ్రతికే కన్నా నా బ్రతుకును ఆయన చేతుల్లో పెడితే ఆయన నన్ను బ్రతికించినప్పుడు నాకు వచ్చే బ్లెస్సింగ్ చాలా ఎక్కువ అని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హానోకు డేస్ లో చర్చ్ లేదు, ఆ రోజుల్లో బైబిల్స్ లేవు, ఆ రోజుల్లో స్తుతి పాటలు లేవు, సీడీలు లేవు, క్యాసెట్లు లేవు, రేడియోలో కార్యక్రమాలు లేవు, టీవీలో సువార్త సందేశాలు వచ్చేవి కావు. ఆ రోజుల్లో అసలు దేవునికి సంబంధించినటువంటి గుంపు చాలా తక్కువ. దేవుని గురించి మాట్లాడేటువంటి వారు, ప్రార్థించేటువంటి వారు, దేవుని యొక్క విషయాల గురించి ఆలోచించేటువంటి వారు చాలా తక్కువ. పాపిస్ట్ లోకంలో హానోకు ఉండేటువంటి వాడు. అలాంటి సమయంలో ఆ రకంగా అతనికి ఉన్నటువంటి కొద్దిపాటి ప్రత్యక్షతను బట్టి దేవుడి మీద అంతగా విశ్వాసం ఉంచగలిగితే ఇక ఈ రోజున బైబిల్ మనకు కంప్లీట్ గా ఇవ్వబడింది. ప్రతిరోజు ఎన్నో సువార్త ఛానల్స్ లో వాక్యం వస్తోంది, ఇలాంటి సువార్త సభలు మనకు వినబడుతూనే ఉన్నాయి. ఇన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా మన విశ్వాసం పెరగకపోతే దేవుడు తప్పకుండా ఒక రోజున మనకు డబుల్ జడ్జిమెంట్ పెడతాడు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి, మీ విశ్వాసం ఏ ప్రకారం ఉంది? హానోకుకు దేవుడు మెతూషెలనిచ్చాడు. మెతూషెల గురించి ఒక మాట ఇక్కడ చెప్తాను. అతడు చనిపోయినప్పుడు అది వచ్చును అని బైబిల్లో మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. ఆ మెతూషెలకు 187 ఉన్నప్పుడు అతనికి లెమేకు పుట్టాడు. లెమేకుకు 182 ఉన్నప్పుడు నోవవు పుట్టాడు. సో వీళ్ళిద్దరి వయసు కలిపితే 369 ఉన్నప్పుడు నోవవు పుట్టాడు. నోవవుకు 600 వచ్చినప్పుడు జల ప్రళయం వచ్చిందని బైబిల్ చెప్తోంది. ఆ మూడింటిని మీరు కలిపేసుకుంటే 969 అవుతుంది. మెతూషెల వయసు ఎంత? 969. సో కరెక్ట్ గా మెతూషెల ప్రాణం ఇక్కడ పోయింది. పైన దేవుడు ఆకాశాన్ని తెరిచాడు, అక్కడి నుండి వర్షం వరదలాగా పడ్డం మొదలుపెట్టింది, జల ప్రళయం వచ్చేసింది. దేవుని మాట ఎంత ఖచ్చితంగా తూచా తప్పకుండా నెరవేరుతుందో దాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. సో హానోకు మెతూషెలను చాలా జాగ్రత్తగా పెంచుకునేవాడు. వీడు చస్తే జల ప్రళయం వస్తుందని ఆయనకు తెలుసు. కనుక వాడికి జ్వరం వస్తే హానోకు భయం వేసేది, వాడికి జలుబు చేస్తే హానోకు వణుకొచ్చేది, వాడికి ఏదైనా జబ్బు చేస్తే, వాడికి ఏదైనా కీడు వస్తే హానోకు చాలా జాగరూకుడైపోయేవాడు, చాలా అప్రమత్తంగా ఉండేవాడు. అంతేకాకుండా భయముతో వణుకుతో తన రక్షణను కొనసాగించుకునేవాడు. ఇతడు చచ్చిపోతే లోకం అంతం అయిపోతుందని దేవుడు చెప్పాడు అనేటువంటి ఆ విశ్వాసంతో అతడు బ్రతికాడు. మనం అలా ఆ ప్రకారం బ్రతుకుతున్నామా? ఈ రోజున మన సైన్ ఏంటో తెలుసా? హానోకు మెతూషెల అనేటువంటి కుమారుడు సూచనగా ఉంటే మనకు దేవుని కుమారుడు అనేటువంటి యేసు క్రీస్తు సూచనగా ఉన్నాడు. ఆయన మొదటిసారి వచ్చాడు, కల్వరికి పోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి పోయాడు, మరోసారి రెండవసారి పరలోకం నుండి రాబోతున్నాడు. ఈసారి మధ్యాకాశంలోనికి వస్తాడు, తండ్రి మహిమతో, తన మహిమతో, దూతల మహిమతో. అక్కడికి వచ్చినప్పుడు ఆర్భాటముతో, గొప్ప బూర శబ్దముతో అక్కడి నుండి దేవదూతలు బూరను ఊదినప్పుడు సంఘం ఎత్తబడుతుంది, లోకానికి తీర్పు జరగబోతోంది. ఆ సూచన గురించి మనం గొప్పగా పాడుకుంటాం, ఆ సూచనను గోడల మీద రాసుకుంటాం. Jesus is coming soon అని మనం చెప్పుకుంటాం. కానీ మనం యేసును గురించినటువంటి సూచనను బట్టి నిజంగా విశ్వాసంతో జీవించాల్సినటువంటి రీతిలో జీవిస్తున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు లండన్ దేశంలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు హెన్రీ గుడియర్. ఈ హెన్రీ గుడియర్ ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆయనకు బైబిల్ అంటే విశ్వాసం లేదు, కనుక బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ఆయన ఎగతాళి చేసేవాడు. ఆయనకు ఒక కోడలు ఉండేది. ఆ కోడలి బలవంతం చేత ఒక రోజున ఆమెను సంతోష పెట్టడానికి ఒక చర్చికి వెళ్ళాడు ఆరాధనకు. ఆ రోజున ఆరాధనలో ఆయన కూర్చున్నప్పుడు పాస్టర్ గారు ఆదికాండం 5వ అధ్యాయం గురించి బోధిస్తానని ప్రకటించగానే కోడలికి చాలా బాధ అనిపించింది. అయ్యో, రాక రాక మా అంకులు వస్తే ఈ రోజునే ఆదికాండం 5వ అధ్యాయం లాంటి డెత్ చాప్టర్, బోరింగ్ చాప్టర్, ఆ దాంట్లో ఏమీ లేదు తెలుసుకోవడానికి ఆ చాప్టర్ పాస్టర్ చెప్పబోతున్నాడు, ఏంటరా బాబు అని బాధపడిపోయింది. ఇక పాస్టర్ గారు అతడు చనిపోయాను అతడు చనిపోయాను అని గంటసేపు మెసేజ్ ఇచ్చాడు. ఈ కోడలు అనుకుందంట, అయ్యో నా యొక్క మామకు దొరికిన అవకాశం నాశనమైపోయింది అని. సర్వీస్ అయిపోయింది, వారిద్దరూ ఇంటికి వస్తున్నారు. ఇంటికి వస్తున్నప్పుడు ఈమె బాధతో ముఖాన్ని కిందకి జారేసుకొని పోతుంది. ఆ టైంలో ఆమెకు పక్కనే ఉన్నటువంటి తన అంకుల్ యొక్క హృదయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆయన హృదయపు బీట్ కొట్టుకుంటున్న ప్రతిసారి, ఆయన అడుగేస్తున్న ప్రతిసారి ఆయన చెవుల్లో వినబడుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? అప్పుడతడు మృతి పొందెను, అప్పుడతడు మృతి పొందెను. ఇంటికి వెళ్ళిపోయారు, ఒక మాట కూడా ఆయన ఆమెతో చెప్పలేదు. మరుసటి రోజున తను ఆఫీస్కి వెళ్తే ఆయన పనిలో ఉన్నా కూడా మైండ్ లోనికి వస్తుందంట, అప్పుడతడు మృతి పొందెను, అప్పుడతడు మృతి పొందెను. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసినప్పుడు ఆయన ఇంకో ఆలోచన చేయబోతుంటే ఆయనకు ఆలోచన వచ్చిందంట, అప్పుడతడు మృతి పొందేను. వెంటనే ఆయన అనుకున్నాడంట, నేను కూడా ఇప్పుడు బతుకున్నాను, ఒక రోజున మృతి పొందాల్సిందే, నేను చచ్చిపోయినప్పుడు ఎక్కడికి పోతాను, నా నిత్యత్వం ఎక్కడ గడుపుతాను అని ఆలోచించినప్పుడు ఆ రాత్రి పడక మునుపు ఆయన మంచం పక్కన మోకాళ్ల మీదకొచ్చి ప్రార్థన చేసి యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయనో ఒక సూచన దేవుడిచ్చినప్పుడు మనుషులు ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడతారు, ఆయన విశ్వాసులుగా మార్చబడతారు. మరి ఈ రోజున మీ జీవితాన్ని గురించి మీరు ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలుగా మీరు సువార్త వింటున్నారో, ఎన్ని సంవత్సరాలుగా మీరు సంఘానికి వెళ్తున్నారో, ఎన్ని సంవత్సరాలుగా మీరు సందేశాల గుండా అనేక విషయాలు తెలుసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీరు ఇంకా ప్రభునందు పరిపూర్ణ విశ్వాసం గలవారిగా లేకపోతే మీరు దేవుడితో నడవట్లేదు అని మాత్రం నేను చెప్పగలను. మూడవది మనం చూస్తే, దేవుడితో నడవాలంటే దేవుడితో ఏకీభవించాలి. ఆమోసు 3:3 మీరు చూస్తే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతున్నా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడితో ఏకీభవించినప్పుడు, దేవుడు చెప్పినటువంటి విషయాలకు ఆమెన్ అన్నప్పుడు, దేవుడు చూపినటువంటి మార్గంలో మనం నడిచినప్పుడు, దేవుడు వేసినటువంటి పథకాలను మనం ఒప్పుకున్నప్పుడు, ఆయనతో మనము సమ్మతించినప్పుడు, మన యొక్క సాంఘీభావాన్ని చూపించినప్పుడు మనం దేవుడితో నడిచినటువంటి వారంగా ఉంటాం. ఈనాడు మనుషులను చూస్తే చాలా మందికి దేవుడికి అసలు సంబంధంలో ఏ పొంతన లేనట్టు మనకు కనబడతారు. హానోకు గురించి మనం ఆలోచించినప్పుడు హానోకు దేవుడి యొక్క చిత్త ప్రకారం జీవించినట్లు మనం గమనిస్తాం. ఆయనకు దేవుడికి మధ్యలో ఎంతో అద్భుతమైనటువంటి సఖ్యత ఉండేది, గొప్ప అన్యోన్యమైనటువంటి సహవాసం ఉండేది. దేవుడి చిత్తానికి హానోకు జీవితము ఒక ఆమెన్. మనము నోటు తెరిచి ఆమెన్ అంటాం, కానీ దేవుడు హానోకు ఒక పద్ధతిని చూపించినప్పుడు హానోకు ఆ ప్రకారం ప్రవర్తించి తన బ్రతుకు ద్వారా దేవుడికి, దేవుడి యొక్క చిత్తానికి ఆమెన్ చెప్పేవాడు. దాన్ని బట్టి మనం గ్రహించాల్సిందేంటి, హానోకు దేవుడికి మరొక తలంపు లేదు. వారిద్దరూ అన్ని విషయాల్లో ఏక మనసు, ఏక భావము, ఏక ఉద్దేశము కలిసి బ్రతికారు, కనుక వారిద్దరూ కలిసి నడవగలిగారు. ఈనాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుడితో అలాంటి అన్యోన్యమైనటువంటి సహవాసం చేయగలుగుతున్నామా? హానోకు దేవుడితో నడిచినప్పుడు వారిద్దరి మధ్యలో మనస్పర్ధలు లేవు, వారిద్దరి మధ్యలో అపార్థాలు లేవు, వారిద్దరి మధ్యలో కొరతలు లేవు, వారిద్దరి మధ్యలో రాపిడి లేదు, వారిద్దరి మధ్యలో రభస లేదు. ఆయన నీవు నడువు అంటే ఈయన నడిచేవాడు, ఆయన ఇది చెయ్యి అంటే అది చేసేవాడు, ఇది నా చిత్తం అంటే ఆ చిత్తానికి హానోకు సై అనేవాడు. వారిద్దరు కూడా ఒకే రకంగా దేవుడితో హానోకు నడుస్తూ పోయాడు. ఈనాడు చూడండి, చాలా మంది సోకాల్డ్ బైబిల్ భక్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం అంటారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, అంతేకాకుండా వారి జీవితంలో ప్రసంగాలు చేస్తారు, పరిచర్యలు చేస్తారు, మామూలు సంఘస్థులుగా ఉంటారు, కానీ వారికి దేవుడికి మధ్యలో పెద్ద అగాధం ఉంది, వారికి దేవుడికి మధ్యలో వ్యతిరేకతలున్నాయి. కేవలం ఇద్దరు గురించే బైబిల్ చెప్తోంది, యేసు క్రీస్తుని గురించి, హానోకును గురించి దేవునికి ఇష్టలుగా ఉన్నారని. ఎందుకంటే అన్ని విషయాల్లో వారు దేవునితో ఏకీభవించి దేవుడు చెప్పినట్లు వారు బ్రతికారు. చాలా మందికి అలాంటి ఏకీభావము లేకుండా బ్రతుకుతున్నట్లు మనం గమనిస్తాం. ఆదాము దేవుడితో ఒకప్పుడు నడిచాడు, కానీ ఎప్పుడైతే ఆదాం పాపములో పడ్డాడో అప్పుడు దేవుడు ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు, తోటలో నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆదాము దేవుడి ముందుకు రాలేదు, పోయి తోట చెట్ల మధ్యలో దాక్కున్నాడు. కారణమేంటి? ఇక అతడు ఆయనతో నడవలేకపోయాడు. ఎందుకంటే ఆయన దేవునితో ఏకీభవించలేదు. ఒక మాట పౌలు భక్తుడు రాశాడు 2 కొరింథీ 6 అధ్యాయం, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా ముఖ్యమైనది. 14 నుండి నేను చదువుతున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అని ఆయన ప్రశ్నలు గుప్పించాడు. ఆ ప్రశ్నల్లో 2 ఆపోజిట్స్ మనకు కనిపిస్తాయి, ఒకటి విశ్వాసులు, మరొకటి అవిశ్వాసులు, నీతి దుర్నీతి, వెలుగు చీకటి, క్రీస్తు బెలియాల్. బెలియాల్ అంటే పనికి మాలిన, వర్త్ లెస్ అని అర్థం. అవిశ్వాసి విశ్వాసి, దేవుని ఆలయము విగ్రహాలు. సో ఈ రెండింటి మధ్యలో పొంతన ఉండదు, ఈ రెండు ఏకీభవించవు. ఎందుకంటే ఈ రెండు ఎగ్జాక్ట్ ఆపోజిట్స్, వెలుగు చీకటి కలిసి ఉండలేవు. ఆయన వెలుగుగా ఉన్నాడు కనుక మనం వెలుగులో నడుచుకున్నప్పుడు మనకు అన్యోన్య సహవాసం అని బైబిల్ చెప్తోంది. ఆయన ప్రేమ అయి ఉన్నాడు కనుక మనం ప్రేమతో నడుచుకున్నప్పుడు అన్యోన్య సహవాసం అని దేవుడి వాక్యం మనకు బోధిస్తోంది. ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణత వైపు అడుగులేస్తూ పోయినప్పుడు మనకు దేవునికి అన్యోన్యమైనటువంటి సహవాసం ఉంటుంది. ఒక సత్యాన్ని గుర్తించాలి, రోమా 8:7 ఈ రకంగా ఉంది, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, ఆయన ధర్మశాస్త్రానికి అది లోబడదు. చాలా మంది మా కార్యక్రమాన్ని చూసిన తర్వాత మమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంటారు, బ్రదర్ నాకు ప్రార్థన చేసే ఆశ ఉంది కానీ చేయలేకపోతున్నాను, బ్రదర్ నాకు బైబిల్ చదవాలని ఆశ ఉంది కానీ చదవలేకపోతున్నాను, బ్రదర్ రెగ్యులర్ గా వర్షిప్ కి వెళ్ళాలని ఆశ ఉంది కానీ వెళ్ళట్లేదు, బ్రదర్ నా సంపాదనలో ప్రతి నెల 10% పాటు ఇంకా స్పెషల్ ఆఫరింగ్ ఇవ్వాలని ఉంది కానీ ఇవ్వలేకపోతున్నాను, బ్రదర్ నేను ఈ పాపము నుండి బయటపడలేకపోతున్నాను, కారణం ఏంటి అని వారు అన్నప్పుడు నేను వారికి ఒకటే ఒక మాట చెప్తాను, శరీర అనుసారమైన మనస్సు చెప్పండి దేవునికి విరోధమైనది. మనం శరీరానుసారంగా బ్రతుకుతూ దేవుని స్నేహితులం అని అనుకుంటే, దేవుని భక్తులం అని అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకున్నాం. పక్కనే సాతాన్ నిలబడి నిన్ను చూసి పక్క పక్క నవ్వుతుంటాడు, బోలాగాడు బోలాది అని. ఎందుకంటే మనం దేవునికి సన్నిహితులంగా లేం. నీ జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచించు, నీవు దేవుడితో అన్ని విషయాల్లో ఏకీభవిస్తున్నావా? ప్రభు అంటాడు ఆ వ్యక్తిని క్షమించు, కోపం పెట్టుకోవద్దు. చాలా మంది క్షమించట్లేదు అంటే దేవుడితో ఏకీభవించట్లేదు. దేవుడు అంటాడు నీ 10% సంఘానికి ఇవ్వు, నీ ప్రత్యేక కానుకలు సేవకివ్వు. చాలా మంది ఇవ్వట్లేదు అంటే దేవుడితో వారు ఏకీభవించట్లేదు. దేవుడు అంటాడు లంచం తీసుకోవద్దు, మనుషులు లంచం తీసుకుంటున్నారు, వారు చర్చి పెద్దలు కావచ్చు, వారు ఇంకోరు కావచ్చు, దేవుడు చెప్పినా వారు దాన్ని చేస్తున్నారంటే దేవుడితో ఏకీభవించట్లేదు. దేవుడు అంటాడు విడాకులు తీసుకోవద్దు, ఈ రోజున చర్చిలో పెళ్లి చేసుకుంటారు, రేపు కోర్టులో విడాకులు తీసుకుంటారు. ఆయన చెప్పింది మనం చేయనప్పుడు ఆయనతో మనం ఏకీభవించట్లేదు. దేవుడు చూపినటువంటి మార్గంలో మనం నడవనప్పుడు ఆయనతో మనం ఏకీభవించట్లేదు. ఆ ప్రకారమే చాలా మంది జీవితాల్లో బ్రతుకుతున్నారు, కనుకనే వారి బ్రతుకులో దేవుడు ఆశించినటువంటి కార్యాలు చేయలేకపోతున్నాడు. లోతుకు చెప్పారు సొదొమ గొమ్మరల మీదకి అగ్ని గంధకాలు కురుస్తాయి, ఇక్కడ నుండి బయటకు పొమ్మంటే లోతు అంటున్నాడు అలాగూ కాదు ప్రభువా. ఆ తరువాత లోతు పిల్లలు ఏ ప్రకారం ఘోరమైనటువంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోయారో మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. యోనాకు చెప్పాడు నినివేకు పోయి నశించుచున్న వారికి సువార్త చెప్పమంటే యోనా దేవుడితో ఏకీభవించలేకపోయాడు. యోనాకు క్రీస్తు మనసు లేకపోయింది కనుక నినివేకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తర్షీషుకు వెళ్ళిపోయి నానా తంటాలు పడ్డాడు. కోరహు దేవుడి పరిచర్య పద్ధతిని, దేవుడు పెట్టినటువంటి పరిచర్య విధానాన్ని ఒప్పుకోలేదు కనుక కోరహు యొక్క సహయోగులందరూ కూడా భూమి నెరవేర్చినప్పుడు దాంట్లోనికి వారు దిగమింగబడి చంపబడ్డారు. మిర్యాము దేవుడు మోషేతో ఒక స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయన చేత తన పని చేయించుకుంటున్నప్పుడు సహించలేకపోయింది, ఓర్వలేకపోయింది. దేవుడు ఆమెకు కుష్ఠునిచ్చాడు. ఇవన్నీ ఎందుకు మనం బైబిల్లో చదువుతాం? దేవుడు వీటన్నిటిని బైబిల్లో ఎందుకు రాయించాడు తెలుసా? ఒక భార్య భర్తలు ఉండేవారు, ఆయన పేరు టామ్, ఆమె పేరు ఎల్లా. వీళ్ళిద్దరు చాలా సంవత్సరాల క్రితం బతికారు. వాళ్ళ బ్రతుకులో ఎప్పుడు వారు ఒక అద్దాన్ని చూడలేదు, మిర్రర్ చూడలేదు. అంటే ఏ జమానాలో బ్రతికారో మీకు అర్థమైపోతుంది. ఒక రోజున టామ్ ఆంటీ చచ్చిపోయినప్పుడు ఆమె ఆయనకు ఒక పెద్ద పెట్టె ఇచ్చిందంట. ఆ పెట్టె ఆయన ఇంటికి తీసుకుని వచ్చి ఇచ్చారు. ఆ పెట్టెను తీసి ఆయన గోదాంలో పెట్టుకుని ఆ పెట్టెను తీసి చూస్తే దాంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులతో పాటు ఒక చిన్న అద్దం కూడా దొరికింది. ఆ అద్దాన్ని తీసి ఫస్ట్ టైం చూశాడు. చూస్తే దాంట్లో ఒక ముసలాయన కనపడుతున్నాడు. ఆయనకు చిన్నప్పుడు చాలా మంది చెప్పేవారంట, టామ్ నీవు నీ తండ్రిలాగా ఉంటావు అని. సో అది ముసలాయన చూడగానే అనుకున్నాడంట, ఇది మా నాన్నేమో, మా నాన్న ఈ రకంగా ఉండేవాడేమో, మా ఆంటీ మా నాన్న ఫోటో నాకు పంపిందని ఆయన చూసి దాంట్లో పెట్టేసుకున్నాడు. ఈ విషయం భార్యకు చెప్పలేదు. ప్రతి రోజు సాయంత్రం 12 వచ్చిన తర్వాత గోదాంలోనికి పోయి గంటల సేపు అద్దంలో నాన్నను చూసుకునేవాడు, నాన్న నాలాగే ఉన్నాడు అనేసి. ఒక రోజున ఈ ఎల్లాకు అనుమానం వచ్చింది. ఏంటి అనుమానం? ఈయన గదిలోకి పోతాడు, బయటికి రాడు, ఏం చేస్తున్నాడని. ఆయన బయటికి పోయినప్పుడు ఈమె పోయి అంతా వెతికితే ఈమెకు అద్దం దొరికింది. అద్దం తీసి చూస్తే ఒక అందమైన ముసలిది కనిపిస్తోంది. ఓహో, మా ఓడు ఈ పని చేస్తున్నాడా, ఇక్కడికి వచ్చి నాకు తెలియకుండా ఒక అందమైన ముసలామెను చూస్తున్నాడా రోజు అని అనుకుంది. ఎందుకంటే ఈమె కూడా ఎప్పుడూ అద్దం చూడలేదు. అద్దంలో ఆ ముఖమే కనిపిస్తుంది, కానీ పాపం పిచ్చిది ముసలిది కనిపిస్తుంది అనుకుంది. సో ఒక రోజునిక ఆయన వచ్చి తిండి తిన్నాక గొడవ పెట్టుకుంది, నువ్వు రోజు నేను ఇక్కడ బతుకుండగానే నువ్వు రోజు ఆ యొక్క గదిలోనికి పోయి ఆ అందమైన ముసలామెను చూస్తూ ఆమెతో గడుపుతుంటే ఇంకా నేనెందుకు నీకు విడాకులిస్తా అంది. ఆయన అన్నాడు, ఏ ముసలామని చూస్తున్నాను నేను, అక్కడ ఏ ముసలిది లేదు, ఏ ఫోటో లేదు, అక్కడ ముసలిదే లేదని చెప్పాడు. ఆ మంది ఉంది, నేను కన్నులారా చూశానంది. ఆయన అన్నాడు, లేదు అన్నాడు. ఆ ముంది లేదు అన్నాడు. ఇద్దరు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్కడుందో చూపించంటే అర్థం తీసింది. ఇద్దరు పక్క పక్కనే ఉండి చూసినప్పుడు అప్పుడు వాళ్ళకి అసలు సంగతి అర్థమైంది. ఏంటి? అదొక అర్థం, మన ప్రతిబింబమే దాంట్లో కనబడుతుంది. దాంట్లో మా నాన్నను నేను చూడలేదు, దాంట్లో అందమైన ముసలిదాన్ని నేను చూడలేదు. వేరు వేరుగా వారు చూసినప్పుడు వేరు వేరు విషయాలు కనబడ్డాయి. ఇద్దరు పక్క పక్కకు వచ్చి దాన్ని చూసినప్పుడు ఇద్దరు ఒకే విషయాన్ని చూశారు. దీంట్లో సత్యం ఏంటంటే, దేవుడు చూచినట్టు నీవు చూడకపోతే నీకు వేరుగానే కనబడుతుంది. కానీ దేవుడు చూచినట్టు నీవెప్పుడైతే చూస్తావో, దేవుడు ఏం చూశాడో అదే నీవు చూస్తావు. దేవుడు పాపాన్ని పాపంగా చూస్తాడు. మనలో చాలా మంది పాపాన్ని పాపంగా చూడలేకపోతున్నాం. అందుకనే మనకు పాపం అంటే పిటి, పాపం అంటే జాలి. అయ్యో పాపం అని మనం అనుకుంటాం. దేవుడు అంటాడు, అది ఘోరం అని అంటాడు. ఎప్పుడైతే నీవు దేవుడితో నడవడం మొదలు పెడతావో, దేవుడితో ఏకీభవిస్తావో, అప్పుడు దేవుని కనులతో నీవు చూస్తావు. ఆయన చీ అన్నదాన్ని నీవు కూడా చీ అంటావు. ఆయన రా అన్నదాన్ని నీవు కూడా రా అంటావు. అలాంటి స్థితిలోనికి నీవు రావాలంటే ఆయనతో ఏకీభవించేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ అనుభవం నీకు ఉండాలి. ఉందా? ఒకసారి ఆలోచించు. నాలుగో లక్షణాన్ని మనం చూస్తే, దేవునితో నడుచుట అంటే దేవుడు ఏ దిశలో పోతున్నాడో మనం కూడా అదే దిశలో పోవాలి. బైబిల్ మనకేం చెప్తోంది? హానోకు దేవునితో నడిచెను అని చెప్తోంది. దేవుడు హానోకుతో నడిచెను అని చెప్పట్లేదు. సో దేవుడు ఒక మార్గాన్ని ఎంచుకొని, దేవుడు ఒక డైరెక్షన్ లో ముందుకు పోతున్నప్పుడు హానోకు ఆయన పక్క పక్కనే ఆయన చూపించినటువంటి దిశలో అతడు కూడా ప్రయాణం చేయడం మొదలు పెట్టాడు. నీ జీవితంలో నీవు నడిచినప్పుడు, నడక అనేది ఆ అభివృద్ధికి సూచన, ముందుకు సాగుటకు సూచన, ప్రోగ్రెస్ కి, ఫార్వర్డ్ గ్రోత్ కి సూచన. సో నీవు ముందుకెళ్ళాలి, నీవు పైకి రావాలి, ప్రయోజకుడు అవ్వాలి అంటే దేవుడు నడిచే మార్గంలో, ఆయన పోయే దిశలో నీవు కూడా పోవాలి. ఆయన మన మార్గదర్శకుడు, ఆయన మన ప్రభువు, ఆయన మన దేవుడు, ఆయన మన జీవితానికి సారథి, మన నాయకుడు. కనుక ఆయన మనల్ని దిక్కు చూపించి, ఈ దిశలో నీవు ముందుకెళ్ళాలి, నేను అటు వెళ్తున్నాను, నీవు నాతో నడవాలి అని చెప్పినప్పుడు ఆ ప్రకారం ఆ వైపు మనం నడవాలి. చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఏంటి? హానోకు దేవుడు చూపినటువంటి దిశలో నడిచాడు, కానీ చాలా మంది ఆ దిశలో నడిచేటప్పుడు రెండు పొరపాట్లు చేస్తారు. కొంతమంది ఆయన కన్నా ముందు పరిగెడతారు. దీన్ని ఏమంటారంటే సిన్ ఆఫ్ కమిషన్ అంటారు. దేవుడు చేయొద్దు అన్న వాటిని చేసేవారు దేవుడి కన్నా ముందు పరిగెత్తిపోతారు. మరి కొంతమంది దేవుడు నడుస్తూ ఉంటే ఆయనతో నడవకుండా వెనకబడిపోతారు. దీన్ని ఏమంటారు తెలుసా? సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు. దేవుడు చెయ్యమన్న వాటిని చెయ్యకుండా వెనకబడిపోతారు. ఈ రెండు రకాలు పేతుర్లో మనకు కనిపిస్తాయి. తోటలో ఆ యొక్క గెత్సెమనే తోటలో యేసు ప్రభువును సైనికులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు చాలా వేగిర పడ్డాడు. ప్రధాన యాజకుని దాసుని కొట్టాడు, ఖడ్గం తీసి ఆ దాసుని యొక్క చెవిని తెగ నరికాడు. అక్కడేమో చాలా ఆయన అగ్రెసివ్ గా అంటే చాలా దురుసుగా కనపడ్డాడు. ఆ తర్వాత ఒక చిన్నది, పేతురు మంట దగ్గర చలి కాచుకుంటున్నప్పుడు నీవు కూడా ఆయన శిష్యుడవు కదా అంటే ఏమన్నాడు? నేను కాదు అన్నాడు. ఇంకొకటి అంతే, నేను ఎరగను అన్నాడు. అక్కడేమో వేగిరపడ్డాడు, ఇక్కడేమో వెనకబడిపోయాడు. ఈ రెండు రెండు అనుభవాలన్నమాట. కొంతమంది దేవుడి కన్నా ముందెళ్ళిపోతారు, కొంతమంది దేవుడి కన్నా వెనక వస్తుంటారు. ఈ రెండు మంచి లక్షణాలు కావు. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్యమైన సహవాసం గలవారం. మీరు మీ ఫ్రెండ్ నడుస్తున్నప్పుడు పక్క పక్కనే నడుస్తారా, లేకపోతే ఒకరు ముందు ఒకరు వెనక నడుస్తారా? దేవుడు చూపినటువంటి దిశలో మనం నడవడం మొదలు పెట్టినప్పుడు మన అభివృద్ధి ఏంటో దేవుడు చూస్తాడు, మనకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాడు. హానోకు జీవితాన్ని చూస్తే హానోకు యొక్క ప్రోగ్రెస్ ని దేవుడు చూచినప్పుడు హానోకు యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ లో దేవుడు అన్ని ఏ ప్లస్ లే ఇచ్చాడు, అంటే అన్ని 100 మార్కులే ఇచ్చాడు. దేవుడు తన బిడ్డలందరూ ప్రోగ్రెస్ అవ్వాలని, అభివృద్ధి చెందాలని ఆశపడతాడు. వారి అభివృద్ధి కొరకే ఆయన ఒక డైరెక్షన్ ని నిర్ణయించి ఆ డైరెక్షన్ లో వారిని తీసుకుపోయేందుకు ప్రయత్నించినప్పుడు వారు ఆయనతో నడిస్తే అభివృద్ధి, వారు ఆయనతో నడవకపోతే అభివృద్ధి కాదు. 1 తిమోతి 4:5 పౌలు తిమోతికి రాసినప్పుడు ఈ మాటలు అంటున్నాడు, 15వ వచనంలో, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకునుము. వీటి గురించి ముందు మీరు 11 తర్వాత చదువుకోండి, వాటి గురించి అక్కడ రాశాడు. సో వీటిని మనస్కరించుము అంటే వాటిని మనసులో పెట్టు, నీ మనసును వాటిలో పెట్టు, వీటి అందే సాధకం చేసుకో, వాటిని అభ్యసించు, అప్పుడు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడుతుందంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేంట్లో అభివృద్ధి కనపడాలి? డబ్బు విషయంలో అభివృద్ధి కాదు, లేకపోతే ఉద్యోగం విషయంలో అభివృద్ధి కాదు, లేకపోతే బిల్డింగ్ మీద ఇంకొక పోర్షన్ కట్టడం, ఫస్ట్ ఫ్లోర్ వేయడంలో అభివృద్ధి కాదు, బ్యాంక్ అకౌంట్ పెరగడంలో అభివృద్ధి కాదు, అవన్నీ సెకండరీ, తర్వాత దేవుడిచ్చేటువంటివి. మొదటి అభివృద్ధి ఏంటంటే ఇక్కడ రాశాడు 12లో, మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండే విషయంలో అభివృద్ధి చెందాలి. ఒకసారి ప్రశ్నించుకో, 2010 నీ ఆత్మీయ అభివృద్ధి ఎంత ఉండిందో 2011 ఆ ఈస్టర్ నుండి ఈ ఈస్టర్ వచ్చేసరికి నీ ఆత్మీయ అభివృద్ధి ఆ స్థాయికి వచ్చిందా లేదా? అమెరికా దేశం ఏర్పరచబడినప్పుడు 2 విషయాలు జరిగాయి. స్పానియర్డ్స్ అనేటువంటి వారు సౌత్ అమెరికా వైపు వెళ్ళి దాన్ని స్థాపించి దాన్ని వారు ప్రారంభించారు. వారు అటువైపు పోవడానికి కారణం ఏంటి? అక్కడ గోల్డ్ ఉందని వారు విని ఆ బంగారాన్ని వెతుక్కోవడం కోసం అక్కడికి పోయారు. ఇక పిల్గ్రిమ్స్ ప్రయాణికులు, ప్యూరిటన్స్ అంటే పరిశుద్ధులైన భక్తులు, వారు నార్త్ అమెరికాకు వచ్చారు. నార్త్ అమెరికా వైపు వారు ఎందుకు వెళ్ళారు? అక్కడికి వెళ్ళి దేవుడు మమ్మల్ని ఉండమన్నాడు, దేవుడి యొక్క చిత్తములో, దేవుని యొక్క స్థలములో, దేవుడు చూపిన దిక్కులో మేము బ్రతికితే దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో వారు దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు. అందుకనే అమెరికా మొన్నటి వరకు 10 ఏళ్ల క్రితం వరకు ప్రపంచమంతట్లో సూపర్ పవర్ నేషన్ గా, అగ్రగామి నేషన్ గా ఉండింది, దేశంగా ఉండింది. కారణం ఏంటి? దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు కనుక దీవించబడ్డారు, దేవునితో నడిచారు, దేవుడు చూపినటువంటి దిశలో నడిచారు. 5వ లక్షణాన్ని క్లుప్తంగా మనం చూద్దాం. ఆయనతో నడుచుట అంటే ఆయన యొక్క ఆజ్ఞను గైకొనట. ద్వితీయోపదేశకాండం 5:33 నేను చదువుతాను, మీరు గమనించండి. అద్భుతమైనటువంటి మాట ప్రభు చెప్పాడు. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకొనవలను. అది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ. ఆ ప్రకారం మనం నడుచుకుంటే, ఆ ప్రకారం దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొంటే దేవుడు మన బ్రతుకులను అద్భుతంగా మలుస్తాడు, దేవుడు మన జీవితాలను అద్భుతంగా దీవిస్తాడు. దేవునితో జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని కొన్ని సందర్భాల్లో సేవకులు వర్ణించేందుకు ప్రయత్నిస్తారు, కానీ మాటలతో వర్ణించలేం. అది మనం అనుభవిస్తే కానీ మనకు తెలియదు. కొన్ని పదార్థాలు మీరు ఎప్పుడు తినకుండా ఉంటే వాటి గురించి మేము ఉవ్విళ్ళూరించేటట్టు చెప్పినా కూడా మీకు అంత పెద్దగా నచ్చకపోవచ్చు, కానీ మీరు తిన్నప్పుడు, రుచి ఎరిగినప్పుడు మీకు తెలుస్తుంది యెహోవా ఉత్తముడని, రుచి చూచి ఎరుగుడని బైబిల్ చెప్తోంది. సో ప్రియులారా, మనం దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు దేవునితో నడుచుట ఒక అద్భుతమైనటువంటి అనుభవంగా మనకుంటుంది. ఆ ప్రకారం నడిచినటువంటి వ్యక్తి హానోకు, అంతేకాకుండా యేసు ప్రభు కూడా ఆ ప్రకారం నడిచాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పటి నుండి లోకాన్ని విడిచిపోయేంత వరకు అన్ని విషయాల్లో తండ్రి చిత్తాన్ని చేశాడు, అన్ని విషయాల్లో దేవుని ఆజ్ఞలను పాటించాడు, అన్ని విషయాల్లో దేవుడి శాసనాలకు శిరసా వహించాడు. ఒక చోట ప్రభు అంటాడు, నీ చిత్తమును చేయుటే నాకు సంతోషము. To do your will is my delight, O God, అంటాడు. నీ చిత్తము చేయుట నాకు సంతోషం. ఒకసారి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమందికి దేవుని చిత్తము చేయుట సంతోషము? థ్యాంక్ యూ, కొంతమంది లేపారు, దేవుడికి స్తోత్రం. వీళ్ళందరూ దీవించబడిన గుంపు ఇది. కానీ నిజంగా మీరు ఆలోచించండి, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించండి నా మాటలు. మనలో చాలా మందికి దేవుని చిత్తము చేయుట సంతోషం కాదు. చాలా మందికి మీలో ప్రార్థన చేయుట సంతోషం కాదు, అది దేవుడి చిత్తం. కానీ మీరు ప్రార్థన చేయడానికి సంతోషంగా ప్రార్థించరు. దివారాత్రాలు దేవుని వాక్యం ధ్యానించట దేవుని చిత్తం. మనలో చాలా మందికి బైబిల్ చదవడం ఒక పెద్ద ఆయాసకరమైనటువంటి అభ్యాసం. ప్రతి వారము ఆరాధనకు రావాలి, ప్రతి బుధవారము ప్రార్థన కూడికకు రావాలి, ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనకు రావాలి. మన దగ్గర మంచి సువార్తికులు వచ్చి సభలు పెట్టినప్పుడు సభలకు వెళ్ళాలి. కానీ చాలా మందికి ఆ దేవుని చిత్తం చేయడం ఆనందం కాదు, సంతాపం, సంతోషం కాదు. దేవుడికి డబ్బు ఇవ్వమంటే వారికి సంతోషం కాదు. ఆ మనిషికి సువార్త చెప్పమంటే వారికి ఆ చిత్తం చేయడంలో సంతోషం లేదు. నీ బ్రతుకులో ఈ పాపం మానేయమంటే వారికి సంతోషం లేదు. నీవు దేవుడి చిత్తాన్ని సంతోషంగా చేసినప్పుడు నీవు దేవుడితో నడుస్తున్నావు. నీవు దేవుని చిత్తాన్ని సంతోషంగా చేసినప్పుడు దేవుడు నీ మీద తన యొక్క అనుగ్రహాన్ని పెట్టాడు. నీవు దేవుని చిత్తాన్ని బేషరతుగా సంతోషంగా పూర్ణ హృదయంతో జరిగించినప్పుడు అప్పుడు నీవు అనొచ్చు భక్తుడవు అని, అప్పుడు నీవు చెప్పొచ్చు భక్తురాలవు అని. మీ హృదయంలో మీరు ఆ ప్రశ్న వేసుకొని మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకోండి. మీకు అర్థమవుతుంది మీరు చిత్తమును చేసినప్పుడు మీకు సంతోషంగా ఉన్నారో లేదో. ఎంతో మందికి ఆ సంతోషము లేదు. ఒక రోజున ఒక తండ్రి తన కుమారుడు తన దగ్గరికి వచ్చి ఏడుస్తూ నిలబడ్డం చూశాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ కుమారుడిని అడిగినప్పుడు ఆ కుమారుడు చెప్పాడంట, డాడీ ఫాదర్స్ డేన, తండ్రుల దినోత్సవాన్న నేను నీకు ఒక కానుక ఇద్దామనుకున్నాను, గిఫ్ట్ ఇద్దామనుకున్నాను, కానీ ఇవ్వలేకపోయాను అందుకని ఏడుస్తున్నాను అని అన్నప్పుడు ఆ తండ్రి అన్నాడంట, నాకు తెలుసు నీవు ఇవ్వాలనుకున్నావని, నాకు తెలుసు నీవు ఇచ్చే ప్రయత్నము చేసావని, నాకు తెలుసు నీవు నిన్న ఆ దుకాణంలో ఆ పని చేసినప్పుడు నేను నీకు తెలియకుండా చూశాను, నీవు అక్కడ దుకాణంలో ఒక వస్తువును తీసుకొని దాన్ని నాకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు దాన్ని నీవు తీసుకొని జోబులో పెట్టుకున్నావు, నాకు ఇంకో విషయం తెలుసు దానికి డబ్బు కట్టడానికి నీ దగ్గర డబ్బు లేదని, నేను అప్పుడు అనుకున్నాను నీవు నాకు దీన్ని ఇవ్వడానికి దొంగిలించబోతున్నావు, దొంగతనం చేయబోతున్నావు అని. ఆ తరువాత నేను అక్కడ నిలబడి నా కుమారుడు దొంగ అని బాధపడుతున్నప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత ఆ వస్తువును నీ జోబులో నుండి నీవు తీసి మరలా అక్కడ పెట్టేసి నువ్వు బయటకు వచ్చేసావు. నీవు నాకు ఏమి కొనలేకపోయావు, ఇవ్వలేకపోయావు, కనుకే నిన్నంతా నాకు కనబడలేదని కూడా నాకు తెలుసు అన్నప్పుడు ఆ కుమారుడు కంటతడి పెట్టుకుంటే తండ్రి అన్నాడంట, నా కుమారుడా, నీవు దొంగగా మారి దోచుకొని నాకు ఇస్తే నేను సంతోషపడను, కానీ నీవు నా బ్రతుకు దినాలన్నింటిలో సంతోషించేటువంటి గొప్ప కానుకిచ్చావు. ఏంటంటే నీవు దొంగతనం చేయకుండా నిజాయితీ పరుడుగా నిరూపించుకున్నావు. ఇదే నీ తండ్రికి నీవిచ్చిన గొప్ప కానుక అన్నాడంట. ఆ ప్రకారం మన దేవుడికి మనం ఇచ్చేటువంటి గొప్ప కానుక ఏంటో తెలుసా? డబ్బులు. మీరు అనుకోవచ్చు, నా 100 రూపాయలు ఇచ్చాను, నా బంగారు కమ్మి ఇచ్చాను, నా గొలుసు ఇచ్చాను, నా బిల్డింగ్ ఇచ్చాను, నువ్వేమిచ్చినా కూడా అంతా ఆయన నీకు ఇచ్చింది. నీదేమైనా ఉందా చెప్పు, అసలు నీ బాడీ నీదా చెప్పు, నీ బాడీ నీదా, ఆయన ఇచ్చాడు నీకు. నీ బుర్ర నీదా, ఆయన నీకు ఇచ్చాడు. నీ హార్ట్ నీదా, ఆయన నీకు ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ చక్కగా బతుకున్నావు, ప్రతి ఊపిరి ఆయన నీకు ఇస్తున్నాడు. నీ గుండె లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది, ఆ బీటింగ్ ఆయన నీకు ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకి ఇవ్వడం గొప్ప కాదు, కానీ ఆయన నచ్చిన దాన్ని ఆయనకి ఇవ్వడం గొప్ప. ప్రైజ్ ది లార్డ్. దేవునితో నడిచేటువంటి అనుభవంలో మరొక లక్షణం, ఆయనతో నడిచేటువంటి వారు ఆయన గొప్ప దేవుడు కనుక, గంభీరమైన దేవుడు కనుక, పరిశుద్ధమైన దేవుడు కనుక, అసాధారణమైన దేవుడు కనుక, సర్వాధికారి అయిన దేవుడు కనుక, సార్వభౌముడైనటువంటి దేవుడు కనుక ఆయనతో నడిచినప్పుడు భయముతో వణుకుతో నడుచుకుంటారు. ఆయనతో ఏమాత్రం నిర్లక్ష్యంగా అనాసక్తితో అశ్రద్ధతో నడుచుకునేటువంటి ప్రయత్నం ఎవ్వరూ చేయరు. మన దేవుడు థ్రైస్ హోలీ గాడ్, అంటే 3 సార్లు పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధమైన దేవుడు ఆయన. ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పండి. 3 సార్లు పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధమైన దేవుడు. ఆ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధమైన దేవుడు మనల్ని కూడా 3 ఏరియాస్లో 3 విషయాల్లో పరిశుద్ధంగా ఉంటామంటాడు. 1, మన మనసులో పరిశుద్ధంగా ఉండాలి. 2, మన ఆత్మలో పరిశుద్ధంగా ఉండాలి. 3, మన శరీరంలో పరిశుద్ధంగా ఉండాలి. సో దేవునికి భయపడేటువంటి వాడు దేవుడితో నడిచినప్పుడు మనసులో హృదయంలో అంటే ఆత్మలో శరీరంలో పరిశుద్ధంగా ఉంటాడు. ఇక పాపం చేయడానికి అవకాశం ఉందా చెప్పండి? అవకాశం లేదు. మోషే కొండ మీద దేవుని యొక్క దర్శనాన్ని చూసినప్పుడు గజగజ వణికి భయపడ్డాడు అని బైబిల్ మనకు చెప్తోంది. యెషయా దేవుడి మందిరంలో దేవుని యొక్క పరిశుద్ధతను చూచినప్పుడు ఆయన భయపడ్డాడు, పాపినను ఒప్పుకున్నాడని బైబిల్ మనకు చెప్తోంది. పద్మాసు ద్వీపంలో యోహాను యేసుక్రీస్తు ప్రభువును తన మహిమలో చూచినప్పుడు భయపడి చచ్చిన వాని వలె పడ్డాడని బైబిల్ మనకు చెప్తోంది. సముద్ర తీరాన విస్తారమైనటువంటి చేపలు యేసు మాటను బట్టి పేతురు వల్ల వచ్చి పడినప్పుడు పేతురు ఆ విస్తారమైనటువంటి ఆ చేపల వలను చూసినప్పుడు భయపడ్డాడని బైబిల్ మనకు చెప్తోంది. ఆ దేవుడితో మనం నడిచినప్పుడు, ఆ దహించు అగ్నితో మనం నడిచినప్పుడు తప్పకుండా మనం భయపడతాం. అలా భయపడినప్పుడు ప్రతి విధమైనటువంటి పాపానికి, అపవిత్రతకు, కీడుకు, మరి ఆ అసహ్యమైనటువంటి విషయాలన్నిటికీ కూడా మనల్ని మనం దూరం చేసుకుంటాం. పరిశుద్ధమైనటువంటి దేవుడితో నడుస్తూ పరిశుద్ధపరచబడినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. మార్టిన్ లూథర్ ఒకసారి ఒక వ్యాఖ్య చేశాడు, నేను త్వరలో ఆ అధికారుల కోర్టులో నిలబడబోతున్నాను, అయితే నన్ను తీర్పు తీర్చబోయేటువంటి అధికారుల శక్తికి నేను భయపడట్లేదు, కానీ ఒక రోజున నా దేవుని యొక్క సింహాసనం ముందు నేను నిలబడతాను, ఆయనకు లెక్క చెప్పాలి అనే నేను భయపడుతున్నాను అన్నాడు. మీరు దేవునికి భయపడితే మరి దేనికి భయపడరు? దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవునితో నడిచేటువంటి వాడు దేవుడి యొక్క ఆ ఉన్నతమైనటువంటి నైతిక ప్రమాణాలతో నడుచుకుంటాడు. దేవునికి ఉన్నటువంటి హైయెస్ట్ మోరల్ స్టాండర్డ్ తో వాడి జీవితాన్ని జీవిస్తాడు. లోకం పెట్టినటువంటి విధానం కాదు, సంఘంలో ఉన్నటువంటి విధానం కాదు, తన మనసుకు తోచినటువంటి విధానం కాదు, ఎవరో సేవకుడు చెప్పినటువంటి విధానం కాదు, దేవుడికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పరిమాణము చొప్పున ఆ మనిషి నడుచుకుంటాడు. ఆ పరిమాణం ఏంటో యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో 15-16 వచనాలు, 14-16 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనువాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. మీలో ఎంతమందికి ఉన్నత స్థలంలో నిలబడాలి, అక్కడ నివసించాలని ఆశ ఉంది? ఉన్నత స్థలంలో నివసించాలంటే ఇక్కడ ఉంది 3 విషయాలు, మీరు తర్వాత ఇంటికెళ్ళి మెల్లగా చదువుకోండి. ఈ పాపాలు చేయకుండా, ఈ లోక సంబంధమైనటువంటి ప్రమాణాలకు వేరుగా దేవుడి యొక్క ప్రమాణాలను అనుసరించి బ్రతికేటువంటి వాడు ఉన్నత స్థలంలో ప్రభుతో ఉంటాడు, ప్రభుతో నడుస్తాడు. అతనికి అతని జీవితకాలం అంతా శాశ్వత కాలం ఆహారము నీరు కొదవ ఉండదంట. ఈనాడు చర్చ్ అంటుంది, మేము ఇక్కడ చర్చ్ కట్టుకోవాలంటే మున్సిపల్ కార్పొరేషన్ కి లంచం ఇవ్వాలి. దేవుడు అంటున్నాడు ఆయనతో ఉన్నత స్థలంలో బ్రతికేవాడు లంచం ఇవ్వడు, లంచం తీసుకోడు. ఈనాడు కొంతమంది సేవకులు అంటారు, నీకు అమెరికా H1 వీసా కావాలి కదా, ఒక్కసారి పర్వాలేదు తప్పు చేసే దొంగ సర్టిఫికెట్ పెట్టే నేను నీ కోసం ప్రార్థన చేస్తా, దేవుడు నిన్ను క్షమించేస్తాడు. నువ్వు అమెరికాలో దిగిన తర్వాత మాత్రం ప్రతి నెల నాకు 10% పంపించు, మర్చిపోదా? అది సేవకుని యొక్క ప్రమాణం, స్టాండర్డ్. చర్చ్ స్టాండర్డ్, లోకం స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ లో ప్రకారం ఉంటే ఉన్నత స్థలం కాదు దిగువ స్థలానికి దిగిపోతాం మనం. కానీ ఆయన ప్రమాణాల ప్రకారం బ్రతికినప్పుడు ఉన్నత స్థలం. మరి ఏ ప్రమాణాలతో మనం బ్రతుకుదామో మనమే తీర్మానం చేసుకుందాం. హానోకు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో బ్రతికాడు. హానోకు ఒక ప్రవక్త అని బైబిల్ మనకు చెప్తోంది. అతడు భక్తిహీనులను అసహించుకున్నాడు. మొట్టమొదటి ప్రవచనం హానోకు ఇచ్చాడు. 4 సార్లు భక్తిహీనుల గురించి మాట్లాడాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి భ్రష్టు పట్టిన పాపిస్టి లోకంలో బ్రతికిన భక్తిహీనులను చూసినప్పుడు ఆయన అసహించుకున్నాడు. ఎందుకు? ఆయన ప్రమాణము లోక సంబంధమైంది కాదు, ఆయన ప్రమాణం ఉన్నతమైన దేవుని ప్రమాణం. ఆ ప్రమాణంతో దీన్ని చూస్తే ఇది భ్రష్టు కొట్టిపోయిన భక్తిహీనమైనటువంటిదిగా కనిపించింది. మనం దేవుడితో నడవడం మొదలుపెట్టినప్పుడు మన చుట్టూ పాపం కనిపిస్తే మనం ఓర్వలేం, మనకు రోషం వస్తుంది, మనకు కోపం వస్తుంది, మన హృదయము కొట్టుకుంటుంది, మంటతో మండుతుంది. అలాంటి స్థితిలో చాలా మంది సో కాల్డ్ క్రైస్తవులు లేకపోవడానికి కారణం ఏంటంటే, ఎంతో మంది సంఘ కాపర్లు లేకపోవడానికి కారణం ఏంటంటే, వారు దేవునితో నడుచుట లేదు. నీవు దేవుడితో నడవాలంటే ఈ 7 లక్షణాలు అలవర్చుకో, నీవు దేవునితో నడుస్తావు.
మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్ పురి, సికింద్రాబాద్, 594. Our address, Rupantram 106 Madan Gopal Residency, Suryanagar, Sainikpuri, Secunderabad, 5,94. Ma, telephone numbers 0402711-3266. Cell number 9848576393.